गोपी जन वल्लभा गिरिवर धारी
वासुदेवाय
ॐ
नमो भगवते वासुदेवाय
ॐ नमो भगवते वासुदेवाय
श्रीमद् भगवद् गीता यथा तथम आरव अध्यायम ध्यान योगम 15वां श्लोक युञ्जन्नेवम् सदा आत्मानम् योगी नियतमानसः शान्तिम् निर्वाणपरमाम् मत्संस्थाम् अधिगच्छति युञ्जन्नेवं सदात्मानं योगी नियतमानसः शान्तिं निर्वाणपरमां मत्संस्थामधिगच्छति युञ्जन्नेवं सदात्मानम्
युञ्जन्नेवं सदात्मानम्
योगी नियतमानसः
योगी नियतमानसः
शान्तिं निर्वाणपरमाम्
शान्तिं निर्वाणपरमाम्
मत्संस्थामधिगच्छति
मत्संस्थामधिगच्छति
युञ्जन्नेवं सदात्मानम्
युञ्जन्नेवं सदात्मानम्
योगी नियतमानसः
योगी नियतमानसः
शान्तिं निर्वाणपरमाम्
शान्तिं निर्वाणपरमाम्
मत्संस्थामधिगच्छति
मत्संस्थामधिगच्छति
युञ्जन्नेवं
युञ్జన్నేవం
పైన పేర్కొనబడినట్లు అభ్యాసము చేయుచు సదా ఎల్లప్పుడును ఆత్మానం ఆత్మ మనోదేహములను యోగి యోగి అయిన వాడు నియత మానస నియమిత మనస్సు కలవాడై శాంతి శాంతిని నిర్వాణ పరమాం భౌతిక స్థితి నుండి విరమణ పొంది మత్సంస్థాం భగవద్రాజ్యమును అధిగచ్చతి పొందును తాత్పర్యము మరియు భాష్యం కృష్ణ కృపామూర్తి ఎసి భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్యులు. దేహము మనస్సు కర్మలను ఈ విధముగా నిరంతరము నియమించుచు యోగి అయిన వాడు నియమిత మనస్సు కలవాడై భౌతిక స్థితి నుండి విరమించుట ద్వారా భగవద్రాజ్యమును పొందును. భాష్యం యోగాభ్యాసపు అంతిమ లక్ష్యము ఇప్పుడు స్పష్టముగా వివరించబడింది. అట్టి యోగాభ్యాసము ఎటువంటి భౌతిక సౌకర్యమును పొందుట కొరకు కాక భౌతిక స్థితి నుండి ముక్తిని పొందుటకై ఉద్దేశింపబడినది. యోగము ద్వారా ఆరోగ్య వృద్ధి చేసుకున్నటకు లేదా ఏదేని స్థితిని పొందుటకు యత్నించువాడు గీత ప్రకారము యోగి కానేరడు. అలాగుననే భౌతిక స్థితి నుండి విరమణము మనుజుని శూన్యమునందు ప్రవేశింపచేయదు. నిజమునకు అట్టి భావన మిథ్యయై ఉన్నది. భగవానుని సృష్టిలో ఎచ్చటను శూన్యమనున్నది లేదు. వాస్తవమునకు భౌతిక స్థితి నుండి ముక్తి మనుజుని ఆధ్యాత్మిక లోకమైన భగవద్ధామమునకు చేర్చగలదు. సూర్యచంద్రులు లేదా విద్యుత్తు యొక్క అవసరము లేని అట్టి భగవద్ధామము భగవద్గీత యందు స్పష్టముగా వివరింపబడినది. అట్టి ఆధ్యాత్మిక జగమునందు అన్ని లోకములు కూడా భౌతిక ఆకాశమునందని సూర్యుని వలె స్వయం ప్రకాశమానములై ఉండు. సృష్టి అంతయు భగవద్రాజ్యమే అయినను ఆధ్యాత్మిక ఆకాశము మరియు దాని అందరి లోకములు మాత్రము పరంధామమని పిలువబడును. కృష్ణుని గూర్చిన సంపూర్ణ జ్ఞానమును కలిగిన పూర్ణ యోగి ఆ భగవానుడు స్వయముగా ఇచ్చట తెలిపిన రీతి నిజమైన శాంతిని పొంది అంత్యమున గోలోక బృందావనమని తెలియబడు దివ్యమైన కృష్ణలోకమును చేరగలడు. గోలోక ఏవ నివసత్య కిలాత్మభూతః శ్రీకృష్ణ భగవానుడు తన ధామమైన గోలోకమునందు నిత్యముగా వసించియున్నను తన దివ్య శక్తులచే సర్వత్రా వ్యాపించియున్న పరబ్రహ్మముగా మరియు సర్వజీవ హృదయస్థుడైన పరమాత్మగా తెలియబడుచున్నాడు అని బ్రహ్మ సంహిత తెలియజేయుచున్నది. అట్టి శ్రీకృష్ణ భగవానుని సంపూర్ణ అవగాహనము మరియు అతని సంపూర్ణాంశయైన విష్ణువు యొక్క అవగాహనము లేనిదే ఎవ్వరూ ఆధ్యాత్మిక జగత్తునందుగాని లేదా భగవద్ధామమునందుగాని ప్రవేశింపలేరు. కనుకనే కృష్ణ భక్తి భావనయందు కర్మననరించువాడు తన మనస్సు కృష్ణ పరములగు కర్మలయందు సంలగ్నమై ఇండుటచే శ్రేష్ఠుడైన యోగి అనబడును. అంతేగాక తమేవ విదిత్వాతి మృత్యుమేతి దేవదేవుడైన శ్రీకృష్ణుని తెలియట ద్వారానే జన్మ మృత్యువులను అధిగమించవచ్చును అని వేదము మనకు తెలియజేయుచున్నది. అనగా భౌతిక స్థితి నుండి ముక్తిని పడేటే యోగ పూర్ణత్వం అనబడును. అమాయక ప్రజలను మోసపుచ్చు ఇంద్రజాలము గాని వ్యాయామ ప్రదర్శన గాని యోగ పూర్ణత్వము కానేరదు. నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య వేషధారిణి శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఇక్కడ ధ్యాన యోగం చేయడానికి కావలసిన లక్షణాలు వాళ్ళు అనేక శ్లోకాల్లో కృష్ణుడు ముందలు చెప్పాడు. దీనికి ముందల మనం క్రితం వారం చదివిన శ్లోకంలో అంటే 14 చదవలేదు, దాంట్లో కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే ప్రశాంతాత్మ విగత భీర్ బ్రహ్మచారి వ్రతే స్థిత. ప్రశాంతాత్మ అంటే ఎప్పుడు ప్రశాంతాత్మగా ఉండగలడు ఒక వ్యక్తి? భౌతికమైన కోరికలు లేనప్పుడు మాత్రమే ప్రశాంతాత్మ. అంటే ఇతర భౌతికమైన కోరికలు ఏమి, నాకు స్త్రీ కావాలి, ధనం కావాలి, నాకు పేరు ప్రఖ్యాతులు కావాలి, ఇవన్నీ ఏది ఉన్నా గాని అతను ప్రశాంతాత్మ కాదు. అతను ప్రశాంతాత్మ. అప్పుడే ప్రశాంతత అనేది వచ్చేది ఎప్పుడు? భౌతికమైన కోరికలు లేనప్పుడే. అటువంటి వాడు తప్పకుండా ఏమై ఉంటాడు? ఇంకా కృష్ణుడు చెప్తున్నా విగత భీర్ బ్రహ్మచారి వ్రతే, బ్రహ్మచారి తప్పకుండా అయి ఉంటాడు, అవ్వాలి. బ్రహ్మచారి కాకపోతే ఇంకా ఏదో భౌతిక కోరిక ఉన్నట్లే. స్త్రీ పట్ల వ్యామోహం ఉంటే అది భౌతికమైన కోరిక, ధనం పట్ల వ్యామోహం, కాబట్టి బ్రహ్మచారి కూడా అయి ఉండాలి. విగత భీర్ బ్రహ్మచారి వ్రతే స్థిత, ఇతను చేయగలడు యోగం, ఇతను చేయగలడు నిజానికి ధ్యానం. మరి ఈ రోజుల్లో చూడొచ్చు, సిటీకి మధ్యలో పెట్టేసి, సిటీకి మధ్యలో ఒక సంస్థ పెట్టేసి అందరి చేత ధ్యానం చేయిస్తున్నారు. శ్వాసమే ధ్యాస, లేదా ఇంకొకటో రకరకాలుగా ఎవరు చేస్తారు? బ్రహ్మచారి వ్రతే. కాకపోతే మరి అందరికి, చాలా మందికి వివాహం అయింది కదండి, మరి వీళ్ళందరూ బ్రహ్మచారులు కదా, వీళ్ళందరూ అర్హులు కాదా అంటే వాళ్ళు కూడా అర్హులైన వాళ్ళు ఉన్నారు. ఎవరు? ఎవరైతే వాళ్ళని ఏమంటారంటే గృహస్థ బ్రహ్మచారి అంటారు. గృహస్థ బ్రహ్మచారి అంటే అర్థం ఇంట్లోనే ఉంటూ భార్య పిల్లలతోటి తన యొక్క లక్ష్యం బ్రహ్మే చరతి ఇది బ్రహ్మచారి అంటే భగవంతుని చేరుకోవడం, కృష్ణుని చేరుకోవడం తన యొక్క లక్ష్యం. ఆధ్యాత్మిక పురోగతి లక్ష్యంగా ఎవరైతే ఉంటారో కేవలం మైథున సుఖం మరియు ఇంద్రియ భోగం కాకుండా ఇంట్లో అతను గృహస్థ బ్రహ్మచారి. వాళ్ళు ధ్యానం చేయవచ్చు, అటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు ఇప్పుడు సంఘంలో ఎవరున్నారు? కలియుగంలో ఎవరున్నారా? శుద్ధ భక్తులు, భక్తులు ఉన్నారు. కరెక్ట్, భక్తులు గురించి కాదు, మనం సాధారణంగా అందరి గురించి. భక్తులు వీటన్నిటికీ అతీతమైన వాళ్ళు, శుద్ధ భక్తులు, సాధారణమైన భక్తులు కాదు. భక్తుల్లో కూడా మళ్ళీ 3 స్థాయిల్లో ఉన్నారు, కనిష్ట, మధ్యమ, ఉత్తమ. వీళ్ళలో ఉత్తమ భక్తులు ఈ స్థాయిలన్నీ కూడా దాటిపోయారు, భౌతికమైన కోరికలు లేవు. ఈ భక్తుల్లోనే కోరికలు ఉన్నాయి, కనిష్ట, మధ్యమ, ఉత్తమ వాళ్ళు ఉన్నారు, కనిష్ట భక్తుల్లో కోరికలు ఉన్నాయి. అసలు భక్తుడు కాని వాడికి కలియుగంలో ఈ విధంగా ప్రశాంతాత్మగా బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఉండేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎందుకంటే మన ఊరికే భగవద్గీత చదవడం అంటే చదివేసి వదిలేయడం కాదండి, ఒక్కొక్కటి అర్థం చేసుకుంటూ ముందరికెళ్ళాలి. మనకి ఇప్పుడు 6 అధ్యాయంకి వచ్చేస్తాం, 7 మెల్లగా ఇంకొక సంవత్సరం 2 సంవత్సరాల్లో భగవద్గీత పూర్తి చేసేస్తాం అనుకోండి, కానీ ఏమి నేర్చుకున్నాం? మనం నేర్చుకోవడం చాలా ముఖ్యం. అందుకే కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు ఏంటి, స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతో మహతో భయాత్. ఈ స్వల్పం, ఈ ధర్మం ఏదైతే మనం తెలుసుకుంటున్నామో భగవద్గీత నుంచి, అది కొంచెం చేసినా కూడా పెద్ద భయం నుంచి మనం కాపాడుతుంది. అందుకే శాస్త్రంలో తపస్స బ్రహ్మచర్యేన శమేన దమేనవా, తపస్సు అనేది దేంతో మొదలవుతుంది? తపస్సు బ్రహ్మచర్యంతో మొదలవుతుంది. బ్రహ్మచర్యం చేయని వాడు ఆధ్యాత్మిక జీవనానికి అనర్హుడు. బ్రహ్మచర్యం పాటించిన వాడు, స్త్రీకి కూడా ఉంది బ్రహ్మచర్యం, పురుషుడికే కాదు. ఏమిటి స్త్రీకి బ్రహ్మచర్యం? స్త్రీకేంటి బ్రహ్మచర్యం చెప్పండి. ఏంటది స్త్రీకి ఏంటి బ్రహ్మచర్యం? పాతివ్రత్యం, పతివ్రతగా ఉండడం బ్రహ్మచర్యం. ఎందుకని? ఎటువంటి అంటే బ్రహ్మేచరతి, ఆమె నేరుగా బ్రహ్మేచరతి అవ్వదు, అంటే నేరుగా భగవంతుడి గురించి ఆలోచించట్లేదు, పరోక్షంగా ఆలోచిస్తుంది. ఎలాగా? శాస్త్రోక్తి ఏంటి? శాస్త్రం ఏం చెప్తుంది? స్త్రీ తన యొక్క సొంత భర్తకి మాత్రమే, భర్త పట్ల మాత్రమే ఆసక్తి కలిగి ఉండాలి, అతనికే సేవ చేస్తూ ఉండాలి, ఇంకా పరపురుషుడు గురించి ఆలోచించకూడదు. అది స్త్రీకి భగవంతుడు ఇచ్చింది. ఆ విధంగా పరోక్షంగా ఆవిడికి చాలా శక్తి వస్తుంది. మనం చరిత్రలో చూడవచ్చు, ఎవరైతే పతివ్రతలైన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఎంతో శక్తులు ఉంటాయి, వాళ్ళ వాక్ అలా ఫలిస్తుంది, మనం చూసాం చరిత్రలో. ఇప్పుడు ఎవరైతే స్త్రీలు ఏదైనా వాక్ చెప్తే ఏమి ఫలించవు, ఎందుకని? ఆతిపత్యం అనేది లేదు. అదేవిధంగా పురుషుల్లో కూడా లేదు బ్రహ్మచర్యం. ఎవరైతే ఇది పాటిస్తారో వాళ్ళు నిజంగా ఆధ్యాత్మిక జీవనానికి నిజంగా మొదలు పెట్టగలరు. ఆధ్యాత్మిక జీవనం అనేది బ్రహ్మచర్యంతో, తపస బ్రహ్మచర్యేన శమేన దమేన వా. అంతేగాని ఈ రోజులలాగా మీరు ఏదైనా చేయండి, మాంసం తినండి ఏం పర్లేదు, వచ్చి యోగా చేయండి సరిపోతుంది, శ్వాస మీద ధ్యాస పెడితే చాలు. బహుశా వాళ్ళు చెప్తారేమో మాంసం తినడం మంచిది కాదని, మంచిదే అది అలా చెప్పడం, కానీ కేవలం శ్వాస మీద ధ్యాస పెడితే సరిపోదండి, బ్రహ్మచర్యం కూడా పాటించాలి. అయినా శ్వాస మీద ధ్యాస కానీ ఇంకేదైనా ధ్యానం కానీ కలియుగంలో పనిచేస్తుందా? అర్జునుడు 5000 సంవత్సరాల క్రితం ఏమని చెప్పాడు? చంచలం హి మన కృష్ణ ప్రమాది బలవాన్. అంటే ఇంద్రియాలు, ఈ మనస్సు, ఇంద్రియాలని నియంత్రించడం ఎంత అంటే, గాలినైనా నేను నియంత్రిస్తాను కానీ గాలిని, గాలి రాకుండా తుఫాన్ వస్తుంటే దాన్నైనా నేను ఆపగలనేమో, కానీ దీన్ని ఆపడం కష్టం. బహుశా అర్జునుడు ఏమైనా బాణాలు ఏమైనా వేసి ఆపగలలేమో గాలిని, ఎందుకంటే విలుకాడు కదా. ఎందుకంటే వాయు అస్త్రాలు కూడా ఉంటాయి అందులో, అస్త్రాలు, వాయు అస్త్రాలు, వారుణ అస్త్రాలు, అగ్ని అస్త్రాలు, ఇవన్నీ ఉంటాయి. కానీ మనస్సుని మాత్రం నియంత్రించడం నా వల్ల కాదు అని చెప్తున్నాడు. అటువంటి ఈ కలియుగంలో మనం ఈ బ్రహ్మచర్యం లేకుండా, ఇంద్రియాలు నిగ్రహించే శక్తి లేకుండా ధ్యానం చేస్తున్నాం అనుకుంటే వాళ్ళు భ్రమలో ఉన్నట్లు, ఎవరైతే అనుకుంటారో వాళ్ళు భ్రమలో ఉన్నారు. దానివల్ల ప్రయోజనం ఎంతసేపు అంటే ఆ 10 నిమిషాలు నిద్రపోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది ఆ ధ్యానం. ధ్యానం చేయడం కాదు, ఆ 10 నిమిషాలు చక్కగా నిద్రపోవడానికి ఉపయోగపడుతుంది వాళ్ళు చేసే ధ్యానం. అంటే వాళ్ళు ధ్యానం పేరుతో నిద్రపోతుంటారు అన్నమాట. అక్కడ మొదట 5 నిమిషాలు ఏదో శ్వాస మీద పీలుస్తుంటారు, మనసు లగ్నం చేస్తారు, తర్వాత మెల్లగా నిద్రపోతారు. అప్పుడు ఏంటంటే భౌతికమైన కోరికలు ఏవి కూడా వాళ్ళని మనసులోకి ప్రవేశించకుండా అంత ప్రశాంతంగా కొంచెం సేపు నిద్రపోగలరు అంతే. అంతేగాని మరి దేనికి కూడా ఉపయోగపడదు ధ్యానం. అందుకే ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు ఏంటి, దేహము మనస్సు కర్మలను. ఓకే, దీనికంటే ముందర గృహస్థ బ్రహ్మచారి అంటే ఎలా ఉంటాడు? పతివ్రత గురించి చెప్పుకుందాం. గృహస్థ బ్రహ్మచారి ఎలా ఉంటాడు? గృహస్థ బ్రహ్మచారి అంటే ఎవరు? గృహస్థ బ్రహ్మచారి అంటే కేవలం మంచి సత్సంతానం, సత్సంతానం, మంచి సంతానం అంటే కనీసం జనానికైనా ఉపయోగపడాలని, సంఘానికి కానీ. ముఖ్యంగా ఏంటంటే భక్తులైన వాళ్ళు ఏమాశిస్తారంటే మళ్ళీ నాకు ఒక భక్తుడు కలగాలి అని కోరుకుంటారు. కనీసం మంచి సంతానం గురించి మాత్రమే భార్యతో కలిసేవాడు బ్రహ్మచారి. వాడు ఎన్నిసార్లైనా కలవచ్చు భార్యతోటి, ఎంతమందినైనా సంతానం ఉత్పత్తి చేయొచ్చు, కానీ ఉద్దేశం ఇదై ఉంటే అతను బ్రహ్మచారే. అతనికి 10 మంది సంతానం ఉండొచ్చు, 20 మంది ఉండొచ్చు, అతను బ్రహ్మచారితో సమానం. అతనేమి భోగి కాదు. ఇప్పుడు మళ్ళీ దాంతో అతని పని అయిపోలేదు. ఆ సంతానాన్ని ఏదైతే అనుకున్నాడో ఆ దిశగా మళ్ళీ మార్గాన్ని చూపించగలిగి ఉండాలి. అటువంటి వాడు బ్రహ్మచారి. అటువంటి బ్రహ్మచారులు కలిగి వాళ్ళు ఎంతమంది ఉంటారు? గృహస్థ బ్రహ్మచారి. మీ అందరికి తెలుసు, నాకు తెలుసు, మీకు తెలుసు కదా, కాబట్టి చాలా కష్టం. కానీ నిజానికి ఇక్కడ ఈ శ్లోకంలో ఇదంతా ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే, ఈ ధ్యానం యొక్క లక్ష్యం ఏమిటి? ఏమిటా లక్ష్యం? ధ్యానం యొక్క లక్ష్యం చెప్పిన యోగాభ్యాసపు అంతిమ లక్ష్యం ఇప్పుడు స్పష్టంగా వివరింపబడింది. అట్టి యోగాభ్యాసము ఎటువంటి భౌతిక సౌకర్యమును పొందుట కొరకు కాక భౌతిక స్థితి నుండి ముక్తిని పొందుటకై ఉద్దేశింపబడినది. యోగము ద్వారా ఆరోగ్య అభివృద్ధి చేసుకున్నటకు లేదా ఏదేని సిద్ధిని పొందుటకు యత్నించువాడు గీత ప్రకారము యోగి కానేరడు. అతను యోగి కాదు. ఏదో ఆరోగ్యం కోసం ఈ రోజుల్లో రకరకాల యోగాలు చాలా మంది మనం చూడొచ్చు నగరంలో, రకరకాల వ్యక్తులు వాళ్ళు ఆధ్యాత్మిక గురువుల పేరుతోటి క్రియాయోగం, ఈ యోగం, రకరకాల యోగాలు చెప్పేసి మీకు బీపీ తగ్గుతుంది, షుగర్ తగ్గుతుంది, ఇది నియంత్రించబడుతుందని చెప్పేసి ఇది ఆధ్యాత్మిక జీవనం అనే విధంగా ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు ఏమని చెప్పుకోవాలంటే మేము వైద్యులు అని చెప్పుకోవాలి నిజానికి. అంతేగాని ఒక ఆధ్యాత్మిక గురువు అని చెప్పుకోకూడదు. ఆధ్యాత్మిక గురువు అని ఎవరు చెప్పుకోగలరు? ఎవరైతే కృష్ణుడి యొక్క తత్వాన్ని కృష్ణ చైతన్యంలో ముందుకు తీసుకెళ్లగలరో వాళ్ళు ఆధ్యాత్మిక గురువులు. మిగతా వాళ్ళందరూ కూడా భౌతికమైన ప్రయోజనాలు చేకూర్చొచ్చు, అందులో తప్పు లేదు. వాళ్ళు వైద్యులు అని చెప్పుకుంటే మాకేమి సమస్య లేదు. కానీ ఇక్కడ సమస్య ఎప్పుడు వస్తుందంటే భక్తులకి, వాళ్ళు కూడా మేము ఆధ్యాత్మిక గురువులు అని చెప్తే భక్తులకి నచ్చదు. ఎందుకని? వాళ్ళు ఆధ్యాత్మిక గురువులు కాదు, వాళ్ళు ఎవరు? వైద్యులు. ఆయుర్వేదం ఎలా ఉందో వాళ్ళు కూడా రకరకాల శాస్త్రంలో కొన్ని తీసుకొని జనానికి నేర్పిస్తున్నారు. మంచిదే, మనం కాదన్నాం. కానీ అంత మాత్రాన వాళ్ళు ఆధ్యాత్మిక గురువుగా చలామణి అవ్వడానికి అర్హులు కాదు. మరి ఆధ్యాత్మిక గురువులు ఎవరు? ఎవరైతే ఈ లక్ష్యం ఏమిటి, ముక్తిని, ఏంటి ఆధ్యాత్మిక జీవనం యొక్క లక్ష్యం ఏంటి, ముక్తి పొందడం. ఎటువంటి ముక్తి? ముక్తిర్హిత్వా అన్యత్రా స్వరూపేణ వ్యవస్థితి. స్వరూపంలో వ్యవస్థిత అయి ఉండాలి మన యొక్క స్వరూపం. ఏమిటా స్వరూపం? జీవేర స్వరూపహయ కృష్ణేర నిత్యదాస. జీవుడి యొక్క స్వరూపం కృష్ణుడి యొక్క నిత్యదాసుడుగా ఉండడం మాత్రమే. ఇది స్వరూపం. ఈ స్వరూపంలోకి, ఈ స్థితిలోకి తీసుకెళ్లడానికి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆధ్యాత్మిక గురువులు. మిగతా వాళ్ళందరూ కూడా మోసగాళ్లు లేదా భౌతిక ప్రయోజనం చేకూర్చేవాళ్లు, రకరకాల వాళ్ళు మిగతా వాళ్ళందరూ. ఉదాహరణకు ఆయుర్వేద వైద్యుడు ఉన్నాడు. ఆయుర్వేద వైద్యుడు ఏమి నాకు ఆధ్యాత్మిక జీవనం అని ఎప్పుడు చెప్పుకోవడం లేదు వాడు. ఎందుకంటే ఆయుర్వేదం, ఆయుర్వేదం అంటే వేదంలో ఒక భాగమే. అంత మాత్రానికి వాళ్ళు ఆధ్యాత్మిక గురువులా? కాదు. మనకి శరీరంలో కఫవాత పిత్తాలన్నీ కూడా సమతౌల్యంగా ఉంచుతూ, ఆరోగ్యంగా ఉంచుతూ మన ఆధ్యాత్మిక జీవనానికి ఈ శరీరం అవసరం కాబట్టి వాళ్ళు ఆ విధంగా సహాయం చేస్తున్నారు. అంతేగాని ఆధ్యాత్మిక గురువు కాదు. అదేవిధంగా అనేక మంది అన్నమాట. కాబట్టి ఈ ధ్యానం కానీ ఇవన్నీ, ముఖ్యంగా ఆధ్యాత్మిక జీవనం అనేది ఉంది భగవంతుని చేరుకోవడానికి, కృష్ణుడి యొక్క ప్రేమని పొందడానికి మాత్రమే. కానీ ఈ ఆధ్యాత్మిక జీవనం అనేది ఉంది ఏదో భౌతికమైన ప్రయోజనాలు కోసం కాదు. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఎవరైతే ఆధ్యాత్మిక జీవనంలో ముందరకెళ్తుంటారో భగవంతుడు వాళ్ళ యొక్క భౌతిక అవసరాలు అడగకుండానే తీరుస్తాడు. దానికి ప్రత్యేకంగా మనం అడగాల్సిన పని లేదు. కృష్ణ, నేను రోజు హరే కృష్ణ చేస్తున్నాను, నా గురించి చూసుకో అవసరం లేదు. మనం భక్తితోటి కృష్ణుడి పట్ల విశ్వాసంతో కృష్ణుడి యొక్క ఆనందం కోసం ఎప్పుడైతే మనం జపం చేస్తూ ఉంటామో, హరినామం చేస్తూ ఉంటామో, అప్పుడు మనం అడగకుండానే కృష్ణుడు అన్ని చూసుకుంటాడు. అందులో సందేహం లేదు. యోగక్షేమం వహామ్యహం అని చెప్తున్నాడు. అనన్యశ్చింతయంతో మాం, అనన్యం ఎప్పుడు కూడా అని సదా ఇక్కడ కూడా చెప్తున్నారు. సదా ఎల్లప్పుడూ ఈ శ్లోకంలో కూడా అదే చెప్తున్నారు. ఏంటి, సదాత్మానం యుంజన్నేవం సదాత్మానం యోగి నియత మానస, నియమించిన ఇంద్రియాలు కలిగిన వాడు ఎప్పుడు కూడా సదా దేనిలో అనురక్తులై ఉండాలి, కృష్ణుడి యొక్క సేవలో అనురక్త ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి కృష్ణుడే చూసుకుంటానని చెప్తున్నాడు. ప్రత్యేకంగా అడగవలసిన పని లేదు. ఇంకా ఇక్కడ కొంతమంది సిద్ధుల కోసం ధ్యానం చేస్తూ ఉంటారు, కానీ అవి ఇప్పుడు కలియుగంలో అవి కూడా ఫలించవు. ఇక్కడ చివరిలో ఏమని చెప్తున్నారు, అమాయక ప్రజలను మోసకూర్చు ఇంద్రజాలము గాని వ్యాయామ ప్రదర్శనము గాని యోగ పూర్ణత్వము కానేరదు. మనకి టీవీలో కొంతమంది వస్తుంటారు వ్యాయామం యోగాసనాలు వేసి చూపిస్తూ ఉంటారు. వాళ్ళలో కొంతమంది నిజానికి ఏమని చెప్తారంటే ఇది ఆరోగ్యం కోసం అని చెప్తారు, అది మంచిదే. కానీ ఇదే ఆధ్యాత్మిక జీవనంగా ఎవరైతే ప్రచారం చేస్తారో అది మోసం. ఇంకా ఇంద్రజాలం, చాలా మంది బాబాలు ఉన్నారు ఇంద్రజాలం. ఇంద్రజాలం అంటే ఇది సిద్ధి కూడా కాదు, ఇంద్రజాలం అంటే పీసీ సర్కార్ రకరకాల వాళ్ళు ఉన్నారు కదా సంఘంలో, వాళ్ళు చేస్తారు ఇంద్రజాలం. ఎవరైతే గడ్డం వేసుకొని పెద్ద జుట్టు వేసుకొని లేదా ముసలివాడయ్యో ఇంకేదో ఇంకేదో రకరకాల బీసీ బాబా, కమ్లీ బాబా, మెహర్ బాబా, సాయి బాబా, ఈ బాబా, ఆ బాబా, భగవానులు వీళ్ళందరూ చేసేది కూడా అదే, అటువంటిదే. లేదంటే ఎవరో ఒకళ్ళకి వీళ్ళలో కొంచెం అష్టసిద్ధి అని ఉంది, 8 రకాల సిద్ధులు, అణిమ గరిమ లగిమ ఈశిత ప్రాప్తి. అంటే ఈ అణిమ అంటే అణువు కంటే కూడా చిన్నగా అవగలడు జీవి, అణువు కంటే కూడా చిన్నగా అవగలడు. అది తెలుసా ఎవరికైనా, ఇది ఒక సిద్ధి. ఈ సిద్ధుల్లో ఒక సిద్ధి ఏంటంటే అణువు కంటే అంటే ఇంకెవరు కనపడకుండా వెళ్ళిపోతాడు. స్వతంత్ర పోరాటంలో ఒకసారి బ్రిటిష్ వాళ్ళకి ఇది సంభవించింది. ఏంటి, ఒక వ్యక్తిని బంధించి ఎప్పుడు జైల్లో వేస్తున్నారు, తర్వాత రోజు మళ్ళీ కనపడ్డు, మళ్ళీ తీసుకొస్తారు, మళ్ళీ కనపడ్డు, మళ్ళీ బయట తిరుగుతూ ఉంటాడు, ఇంకోళ్ళు ఏం చేయలేకపోయారు. ఇది అణిమ సిద్ధి. ఉందా ఎవరికైనా ఈ సిద్ధి? ఇక్కడ ఎవరికి ఇక్కడ కాదు, ఈ బాబాలకి ఎవరైతే మోసం చేసేవాళ్ళకు ఉందా? లేదు. చూడండి, ఇవన్నీ కూడా సిద్ధులే. అమాయక జనం ఇవి తెలియక ఆహా ఏం చేశాడు స్వామి, నిజంగా నారాయణుడు సాక్షాత్తుగా భగవంతుడు అని చెప్తుంటారు. అది కేవలం అజ్ఞానం మాత్రమే. ఏదో కాలే కాలే పెద్ద కుండలో చేయి పెడితే ఆ ఇతను భగవంతుడు. ఇవన్నీ రకరకాలుగా ఏంటంటే రకరకాల ఇంద్రజాలం ఇవంతా, అంత మాత్రమే భగవంతుడు అయిపోడు. కానీ మనం అవి చూసి భగవంతుడు అనుకుంటాం. ప్రభుపాదుల వారి సమయంలో కూడా చాలా మంది, నిజానికి ప్రభుపాదుల వారు కూడా నేను భగవంతుడిని అంటే అందరూ నమ్మి ఉండేవాడు. ఎందుకని అందరూ ఎంతో మంది హిప్పీలు అంటే మాంసం వ్యభిచారం జోదం ఆడేవాళ్ళు, ఇటువంటి పూర్తిగా అధర్మమైన పనులు చేసేవాళ్ళు అందరూ కూడా భక్తులయ్యారు పాశ్చాత్య దేశాల్లో ప్రభుపాదుల వారు ప్రచారం చేస్తున్నారు. అది చూసి అడిగిన వాళ్ళు, మరి ఎవరు భగవంతుడు, మీరేనా భగవంతుడు అని అడిగితే ఆయన అవునంటే అందరూ నిజంగా నిజమే నమ్మేవాళ్ళు. కానీ అలా చెప్పలేదు ప్రభుపాదులు. వాళ్ళ శిష్యులు కూడా ఎవరు అలా చెప్పడం లేదు. వాళ్ళు ఎంతో ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు కూడా ప్రచారం చేస్తున్నారు. కానీ ఎవరైతే జనాన్ని మోసం చేద్దాం అనుకుంటారో వాళ్ళ యొక్క పేరు ప్రఖ్యాతులు పెంచుకోవడం కోసం వాళ్ళు భగవంతుడిగా చలామణి అవుతారు సంఘంలో. ప్రభుపాదులు ఏం చెప్పారు, కృష్ణస్తు భగవాన్ స్వయం, కృష్ణుడు భగవంతుడు. ఆరసభ భృత్య, మనం అఖిలే ఈశ్వర కృష్ణ ఆరసభ భృత్య, కృష్ణుడు ఒక్కడే ఈశ్వరుడు, మిగతా అందరూ కూడా భృత్య అంటే సేవకుడు. ఇది సత్యం. దీన్ని వక్రీకరిస్తూ ఉంటారు ఈ రకరకాలుగా కలియుగంలో పుట్టగొడుగుల్లాగా పుట్టే బావాలు అమ్మలు రకరకాల వ్యక్తులు. ఎందుకంటే ఇక్కడ మనకి లక్ష్యం చెప్తున్నారు. ఏంటి లక్ష్యం? గోలోక బృందావనం చేరుకోవడం. గోలోక బృందావనం ఎవరు భగవంతుని చేరుకోగలరు? ఎవరు వైకుంఠానికి వెళ్ళగలరు? ఇక్కడ చెప్తున్నారు ఎవరు వెళ్ళగలరు? ఎవరైతే భగవంతుని గురించి పూర్తిగా అర్థం చేసుకుంటారో. బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్ ఇతి శబ్దతే. భగవంతుడు ఏ విధంగా ఎలా ఉంటాడో, ఆయన యొక్క లక్షణాలు ఏంటి, ఇవి పూర్తిగా తెలుసుకోకుండా ఎవరు కూడా భగవంతుడి ధామం చేరుకోలేరు. ఇక్కడ చూడొచ్చు మనం ఏంటి, గోలోక ఏవ నివసత్య కిలాత్మభూత. శ్రీకృష్ణ భగవాను తన ధామమైన గోలోకమునందు నిత్యముగా వసించి ఉన్నను. తన దివ్య శక్తులచే పరస్య శక్తి వివిధైవ శ్రూయతే. ఆయన యొక్క దివ్య శక్తి, భగవంతుడి యొక్క రకరకాల శక్తులు ఉన్నాయి. దివ్య శక్తులచే సర్వత్రా వ్యాపించి ఉన్న పరబ్రహ్మముగా, అంటే ఆ పరమాత్మగా, మరియు సర్వజీవుల హృదయస్థుడైన పరమాత్మనిగా, పరబ్రహ్మముగా మరియు సర్వజీవ హృదయస్థుడైన పరమాత్మగా తెలియబడుచున్నాడు. ప్రతి ఒక్కళ్ళ హృదయంలో ఎవరున్నారు? బాబాలు లేరు, కృష్ణుడున్నాడు. కృష్ణుడున్నాడు. ఏ అమ్మో ఏ ఇప్పుడు పుట్టగొడుగుల్లాగా పుట్టేవాళ్ళు ఎవరు లేరు. ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారు, కొంతమంది చెప్తుంటారు ఏంటి, మనం శూన్యంలో కలిసిపోవడం. ఇక్కడ ఏమంటున్నారు, శూన్యం నందు ప్రవేశిస్తాం, మొత్తం అంతా కూడా శూన్యమైపోవడమే మన లక్ష్యం అని చెప్తుంటారు. ఈ భౌతిక ఇంద్రియాలు ఇవన్నీ కూడా కోరికలు లేని స్థితికి వెళ్ళండి. కోరికలు లేని స్థితికి వెళ్ళడం సంభవమా? లేదు, అసంభవం. అందుకే ఇక్కడ ఏమంటున్నారు, సృష్టిలో శూన్యం అనేది లేదు. ఎక్కడ శూన్యం అనేది ఎక్కడ లేదు. ఎక్కడైనా ఉందా శూన్యం? శూన్యం చూపించగలరా మీరు? మీరు ఏదైనా ఒక వస్తువు చూపిస్తున్నారంటే అది శూన్యం కాదనే అర్థం. శూన్యం అయితే మనకు కనపడదు. అంతేందుకు చివరికి కృష్ణుడు కూడా చెప్తున్నాడు, కేశాగ్ర శతభాగస్య శతదా కల్పితస్య చ. ఈ యొక్క ఆత్మ యొక్క పరిమాణం కూడా కేశాగ్రం, అంటే వెంట్రుక యొక్క మొనని 100 భాగాలు చేసి ఆ 100 భాగాల్లో 1 భాగాన్ని తీసుకుని మళ్లీ 100 చేస్తే, ఆ 100లో 1 తీసుకుంటే ఏదైతే ఉందో, అంటే ఒక అగ్రంలో 10,000 వంతు ఏదైతే ఉందో అది ఈ యొక్క ఆత్మ పరిమాణం అని చెప్తున్నాడు కృష్ణుడు. కాబట్టి శూన్యం అనేది ఎక్కడ కూడా లేదు, సృష్టిలో లేదు. ఇది భగవంతుడి యొక్క సృష్టి, భగవంతుడి సృష్టిలో శూన్యం అనేది లేదు. కాబట్టి ఆత్మకు కూడా ఒక పరిమాణం అనేది ఉంది. ఎవరైనా చూపించగలరా శూన్యం అనేది? లేదు. మరి సున్నా అనేది ఉంది మనకి, ఎందుకని ఉంది అంటే దాని ఉద్దేశం అక్కడ ఏది మనం ఏదైతే అనుకుంటున్నామో అది అక్కడ లేదు అని చెప్పడానికి. ఉదాహరణకి ఈ గదిలో ఎంతమంది వ్యక్తులు ఉన్నారు అంటే 0 అంటాం. అంటే వ్యక్తులు ఇక్కడ లేరు, అంతేగాని ఇది గది అంతా శూన్యం అని కాదు. కాబట్టి అందుకోసం ఉంది 0 అనేది. అంతేగాని శూన్యం అనేది ఎక్కడ కూడా భగవంతుడి దృష్టిలో లేదు. ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారు, పరంధామం అని అంటారు భగవంతుడి యొక్క ధామాన్ని. ఏంటి భగవంతుడి యొక్క ధామం? గోలోక బృందావనం వైకుంఠం. ఇది కూడా ధామమే, భగవంతుడి ధామమే. ఇది కూడా భగవంతుడి యొక్క ప్రదేశమే. భగవంతుడి ప్రదేశం కానిది ఏదైనా ఉందా సృష్టిలో? అంతా భగవంతుడి యొక్క సొత్తే, ఆయన యొక్క సంపదే. భగవంతుడి సంపద కానిది ఏది కూడా సృష్టిలో లేదు. చివరికి మన శరీరం, ఆత్మ, ఎవరైతే నేను అనుకుంటున్నాం ఆత్మ, ఇది కూడా భగవంతుడి యొక్క సొత్తే, కృష్ణుడి యొక్క సొత్తే. మరి ఈ ఆత్మలు ఎప్పుడు ఆనందంగా ఉండగలవు? ఎప్పుడైతే మన యొక్క సహజమైన స్థితిలో మనం ఉంటామో. ఏంటి మన యొక్క సహజమైన స్థితి? స్వరూపహయ కృష్ణేర నిత్యదాస, ఇది జీవుడి యొక్క స్వరూపం. అప్పుడు మనం ఆనందంగా ఉండగలం. ఆ దానికి అనుకూలమైన వాతావరణం ఏంటి పూర్తిగా అంటే ఆధ్యాత్మిక ప్రపంచం. ఆధ్యాత్మిక ప్రపంచంలో అందరూ కూడా భగవంతుడి యొక్క సేవకులే. మరి ఇక్కడ మనం ఎందుకున్నాం, ఎందుకున్నారు జీవులందరూ కూడా? ఎందుకంటే మనం ఇంద్రియ భోగం చేయడానికి వచ్చాం. మనకి బ్రహ్మచర్యం తపస్సు ఇవన్నీ మనకు పట్టవు బద్ధ జీవులకి. ఏం కావాలి మనకి? ఇంద్రియ భోగం కావాలి. కాబట్టి ఇక్కడ ఉన్నాం. వీళ్ళందరూ బద్ధ జీవులు అంటారు. వీళ్ళందరూ కూడా భగవంతుని తిరస్కరించిన జీవులందరూ కూడా ఈ భౌతిక సంసారానికి వస్తారు. ఇంకా అనేక సంస్థలు ఉన్నాయి. అలాగే కృష్ణుడు కూడా చెప్తున్నాడు, మత్ సంస్థామది గచ్చతి అని. నా యొక్క సంస్థకు వస్తున్నారు అంటుంది. నా యొక్క ఇక్కడ సంస్థ అంటే నేనుండే ప్రదేశం అని, నేను నా యొక్క సాంగత్యం అని. ఏంటి ఆయన యొక్క సంస్థ? కృష్ణుడి యొక్క సంస్థ గోలోక బృందావనం. కృష్ణుడి యొక్క సంస్థ ఏంటి? గోలోక బృందావనం. ఆయన ఉండే ప్రదేశం, ఆయన సొంత ప్రదేశం అంటే ఆయన అక్కడ సరదాగా ఉంటాడు అనమాట కృష్ణుడు, లేదా వైకుంఠం. ఆయన ఇష్టం వచ్చినట్లు అక్కడ ప్రవర్తిస్తూ ఉంటాడు, అనేక జీవైన లీలలు చేస్తూ ఉంటాడు నిరంతరం. ఇక్కడ కూడా చేస్తాడు, భూమి మీద కూడా లీలలు. కానీ బద్ధజీవులకు ఎప్పుడు భగవంతుడి నుండి లీలలు చేస్తూ ఉంటే వీళ్ళకి భయం అనమాట. ఎందుకంటే భగవంతుడు ఇక్కడే ఉంటే ఎప్పుడైనా తప్పు చేస్తే వాళ్ళని మందలిస్తాడు కదా, అందుకని వాళ్ళకు కొంత స్వేచ్ఛ ఇవ్వడం కోసం ఎప్పుడు ఇక్కడ ఉండడం అనమాట. వాళ్ళ కోరికలు కూడా పూర్తి చేసుకోవడం కోసం, ఇంద్రియ భోగం కోసం అప్పుడప్పుడు వచ్చి వెళుతూ ఉంటాడు ఇక్కడికి, చూపిస్తూ ఉంటాడు తన యొక్క లీలలు వీళ్ళని ఆకర్షించడం కోసం. లేదంటే సమస్య కదా. ఎలాగో ఏంటి, వైకుంఠంలో మేము ఉన్నాం, అక్కడ మాకు భౌతిక కోరికలు తీరడం లేదు కాబట్టి ఇక్కడికి వచ్చాం, మళ్ళీ ఇక్కడ కూడా వచ్చి ఎప్పుడూ కృష్ణుడు ఇక్కడే ఉంటే కష్టం కదా వాళ్ళకి, కాబట్టి అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటాడు అనమాట, చూపిస్తాడు ఇదిగో నా దగ్గర సుఖం ఉంది, ఆనందం ఉంది, నా దగ్గరకు వస్తే మీరు కూడా ఆనందంగా ఉండగలరు అని కృష్ణుడు చెప్తున్నాడు. మొత్తం భగవద్గీత ఉద్దేశం అంతా ఏమిటి? అదే. ఏంటి, తిరిగి భగవంతుడిని చేరుకోవడం, భగవంతుడి యొక్క ప్రేమని పొందడమే లక్ష్యం అని చెప్తున్నారు. కృష్ణుడు ఇందులో కూడా చెప్తున్నాడు ఏంటి, నీ మంచి వాడు మనస్సు కలవాడై భౌతిక స్థితి నుండి విరమించుట ద్వారా భగవద్ రాజ్యమును పొందును. యోగి అయిన వాడు భగవద్ రాజ్యాన్ని పొందాలి. అతడే, అతని యోగానే పరిపూర్ణమైనది. అతను చేసే యోగ ఏదైతే ఉందో యోగం, అది పరిపూర్ణమైనది. చివరికి ఆ లక్ష్యంతో పనిచేయని వాడు అపరిపూర్ణమైన యోగే. అంటే కొంతమంది సిద్ధులు పొందుతారు, అణిమ గరిమ చెప్పాం, ఈ యోగంలో ధ్యానం చేసే మధ్యలో ఇవన్నీ సిద్ధులు వస్తాయి. వాడు అవి పొంది జనాన్ని మభ్య పెట్టడం కోసం, జనంలో పేరు ప్రఖ్యాతులు పొందడం కోసం వచ్చేస్తుంటారు బయటికి యోగ మానేసి. అవి కొన్ని రోజులు ఉంటే తర్వాత ఆ శక్తి క్షీణిస్తుంది, తర్వాత ప్రదర్శించలేడు ఇంకా. ఆ యోగ శక్తి క్షీణిస్తుంది, అప్పుడు ప్రదర్శించలేక మోసం చేయడం కూడా మొదలు పెడుతూ ఉంటాడు. సో కాబట్టి లక్ష్యం ఏంటి, నిజమైన యోగి ఎవరు? యోగి నామపి సర్వేషాం మద్గతే నంతరాత్మన కృష్ణుడు చెప్తున్నాడు. కృష్ణుడు ఎవరైతే నా భక్తుడు ఉన్నాడో వాళ్ళే అందరు అతనే అందరిలోకి గొప్ప యోగి అని చెప్తున్నాడు కృష్ణుడు. కాబట్టి యోగ అనేది ఉంది ఏదో ఆరోగ్యం కోసం, ఇంకొకటో 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 కాదు, తిరిగి భగవంతుడి యొక్క ప్రేమని పొందడం కోసం. పైగా ఈ ఏదైతే ధ్యానం ఉందో అది కలియుగంలో అసంభవం. మరి ఏంటి సంభవం? ఏమిటి యుగ ధర్మం? హరిర్నామ హరిర్నామ హరిర్నామైవ కేవలం కలో నాస్తైవ 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 గతిరన్యథ. వేరే మార్గం లేదు, వేరే మార్గం లేదు, వేరే మార్గం లేదు. ఎవరైతే తెలివైన వాళ్ళు ఉంటారో వాళ్ళు దీని వెంటనే తీసుకుంటారు. కృష్ణవర్ణం త్రిషాకృష్ణం సాంగోపాంగాస్త్ర పార్షదం యజ్ఞై సంకీర్తనై ప్రాయై యజంతీహి సుమేధస. మంచి బుద్ధి కలిగిన వాళ్ళు ఏం చేస్తారు, ఈ కృష్ణవర్ణం త్రిషాకృష్ణ ఎవరైతే చైతన్య మహాప్రభు కృష్ణుడే ఈ విధంగా ఏదైతే స్థాపించిన ఉద్యమం ఉందో హరినామ సంకీర్తనం అందులో పాల్గొంటారు అని చెప్తున్నాడు శాస్త్రంలో, భాగవతం చెప్తుంది. అంత తెలివి లేని వాళ్ళు ఏం చేస్తారు, దీన్ని పట్టించుకోకుండా వదిలేస్తూ వాళ్ళ యొక్క ఇంద్రియ భోగంలో మునిగి నరకానికి వెళ్ళిపోతుంటారు. ఆ భక్తులు ఎవరైతే వైష్ణవులు కాని వాళ్ళు ఉన్నారో అందరూ నరకాన్ని చూడాల్సిందేనండి, అందరూ చూడాల్సిందే, ప్రతి ఒక్కళ్ళు కూడా. మీరు ఎంత మంచి వ్యక్తి అయినా కావచ్చు సంఘంలో చూడాల్సింది. ఎందుకండి? నిజమే చెప్తున్నాను, అబద్ధం ఆడడం లేదు, ఎవరికీ మోసం చేయలేదు, లంచం ఇవ్వలేదు, తీసుకోలేదు, అయినా కూడా వెళ్తాడు ఎందుకని? ఎందుకంటే ఒక పాపం ఉంది జీవుడికి. ఏంటి? కృష్ణుడిని వదిలేయడమే పాపం. అది ఎప్పుడు ఉంది, భగవంతుని వదిలేయడమే పాపం. దాంతో పాటుగా ఇక్కడికి వచ్చి కృష్ణుడు చెప్తున్నాడు రెండో అధ్యాయంలో ఒక ఉదాహరణ, చిన్న ఉదాహరణ ఏంటంటే, యజ్ఞాశిష్టాశిన సంతో ముచ్యంతే సర్వకిల్ విషయ, నాకు పెట్టకుండా తినే ఆహారం అంతా కూడా వాళ్ళు పాపం తింటున్నట్లే అని చెప్తున్నాడు. మరి కృష్ణుడికి ప్రతిరోజు మనం అందరం పెడుతున్నాం తినేదంతా? లేదు, తింటున్నాం. ఇలా చూస్తే ఎన్నో ఉన్నాయి మనకి, ఇంకా అనేక బాధ్యతలు ఉన్నాయి దేవతలకి, ఇతర జీవులకి కొన్ని బాధ్యతలు ఉన్నాయి, ప్రతి జీవుడికి, మనిషికి ముఖ్యంగా. ఇవన్నీ మనం నిర్వర్తించడం లేదు, చాలా ఉన్నాయి శాస్త్ర ప్రకారం. కానీ వీటన్నిటిని ఒక్క వ్యక్తి దాటగలడు, ఎవరు? కీర్తనీయ సదాహరి. ఎవరైతే సదాహరిని కీర్తిస్తూ ఉంటారో వాళ్ళకి బాధ్యతలన్నీ ఏవి కూడా అంటవు. కానీ ఎవరైతే ధ్యానం చేస్తూ ఉంటారో వాళ్ళకి ఇంకా వాళ్ళ నరకానికి వెళ్లే మార్గం ఇంకా సుగమం అవుతుంది.
ఎందుకని ధ్యానం ఎలాగో చేయలేడు, సరిగ్గా చేయలేడు, పాపాలు చేస్తూనే ఉంటాడు. అతను ఏమనుకుంటాడు, నేను ఆధ్యాత్మిక జీవనం గడుపుతున్నావు అనే భ్రమతోటి నరకం వెళ్ళిపోవాల్సి వస్తుంది. కాబట్టి హరినామ సంకీర్తనమే ఈ యొక్క యుగ ధర్మం, ఇదే చేయదగింది. ఇంక ఏది చేయడానికి ప్రయత్నించినా శ్రమయేవహి కేవలం, నోత్పాదేవ ఎదిరతిం శ్రమయేవహి కేవలం సంసిద్ధి హరితోషం. అంటే కృష్ణుడు ఇక్కడ ఏంటంటే భాగవతం చెప్తుంది, ఎవరైతే చేసే ఆధ్యాత్మిక ప్రయత్నాలన్నీ, ఆధ్యాత్మిక ప్రయత్నాలు అంటే ఆధ్యాత్మిక జీవనం గురించి తెలుసు, అవి హరి పట్ల ఆసక్తిని కలిగించకపోతే, చివరికి హరే మూలం అని తెలుసుకోకపోయినట్లయితే ఆ ప్రయత్నాలన్నీ శ్రమలాగానే మిగిలిపోతాయి అని చెప్తున్నారు. కాబట్టి ఈ ప్రయత్నం అనేది హరిని తెలుసుకొని హరిభక్తి చేసే విధంగా, హరినామ సంకీర్తనం చేసే విధంగా ఉండాలి. మిగతావన్నీ కూడా శ్రమయేవ కేవలం అని చెప్తుంది శాస్త్రం. హరే కృష్ణ. సందేహాలు సూచనలు ఓకే. హరే కృష్ణ. గ్రంథరాజ శ్రీమద్ భగవద్గీతకి, శ్రీల ప్రభుపాదకి.